రెండవ అధ్యాయము ప్రారంభించి నుంచి మనం అక్కడ చదువుకుంటాం. అపొస్తల కార్యాల గ్రంథం రెండవ అధ్యాయం ప్రారంభించి చెప్పుకుందాం. పెంటెకోస్తా పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చునిన్న ఇల్లంతయు నిండేది. మరియు అగ్నిజ్వాలలు వంటి నాలుకలు విభాగం వారు కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి వాక్శక్తను గ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ప్రార్థన చేసుకుందాం. దైవాత్మ సహాయం కొరకు ప్రార్థిద్దాం. తల్ల వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి, మహిమా స్వరూపి, ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడు అని, శక్తిమంతుడు అని, చాలిన దేవుడు అని, సర్వాధికారి అని నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. ఆత్మరూపి అయిన దేవుడు, అనంతుడైన దేవుడు, అవధులేని దేవుడు, పరిమితులేని దేవుడు, సర్వశక్తిమంతుడు అని మమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రభు, ఇంత గొప్ప దేవుణ్ణి మేం కలిగి ఉండటం మా జన్మ ధన్యత, మా భాగ్యము. యెహోవా అని దేవుడిగా గల జనులు ధన్యులు అన్న సత్యాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మీ ఆశ్చర్య కార్యాలకై స్తోత్రాలు. 11th బ్యాచ్ ట్రిప్ అంతటిని బలపరిచారు. 43 మందిని ప్రభువా మీరు బలపరిచి తీసుకొస్తున్నారు, మీకు స్తోత్రాలు. ఆశ్చర్యంగా 179 సంఘాన్ని కట్టారు. ఈ రాత్రి అన్నమయ్య డిఆర్డిఎని కూడా కడుతున్నారు, మీకు వందనాలు. ప్రభు మీ కార్యాలకై స్థుతులు. 56 స్త్రీల సహవాసాన్ని కట్టారు, బలపరుస్తున్నారు. అనుదినము ప్రార్థించే బృందాలుగా నాయన మీరు మమ్మల్ని అందరినీ ఆయత్తుపరుస్తున్నందుకు స్తోత్రాలు. మరొకసారి సెంట్రల్ కాన్ఫరెన్స్ లో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. మాకు అవసరమైన మాటలు, మా అంతరంగం తెప్పరిల్లే మాటలు మీ కృపలో దయచేసి మీరు మాహిని తెచ్చుకోండి. ప్రతి ఆటంకం దూరపరచండి. ఇంటర్నెట్ విషయంలో మీరు సహాయం చేయండి. ప్రాముఖ్యంగా మీ ప్రజలతో మీరు మాట్లాడి మాహిని తెచ్చుకోండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని గురించిన వాగ్దానం ఈ సంవత్సరం ప్రభు మనకిచ్చారు. యెషయా గ్రంథం 44 అధ్యాయం 3 వచనం, నేను దత్తిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. అట్లాగే నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నారు. ఎంత గొప్ప వాగ్దానం అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అనుభవంలోకి ఏ పరిచర్య వచ్చినా గొప్ప ఉజ్జీవాన్ని చూస్తాం, గొప్ప ఉజ్జీవాన్ని చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవంలోకి రావాలంటే ఆయన అవసరత అర్థం కావాలి, ఆ నీడ్ అర్థం కావాలి, ఆ దప్పిక ఆకలి మనలో కలగాలి. అందులో భాగంగానే పరిశుద్ధాత్మ దేవుని గురించిన చాలా తక్కువగా వినబడుతున్న పరిస్థితుల్లో మనం ఈ సంవత్సరం ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుని కొరకు ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, ఆశపడాలి, ప్రకటించాలి, నేర్పించాలని ఆశ కలిగి ఉన్నాను. అందులో భాగంగా లాస్ట్ వీక్ మనం ఆత్మదేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఆయన కొరకు రాయబడి రెండు పదాలను మనం స్టడీ చేసాం. పరిశుద్ధాత్మ దేవుడు పావురం ఆకారంలో కనబడ్డాడు. పావురము నిష్కలంక జీవితానికి సాదృశ్యం. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ జీవితాన్ని నేర్పిస్తాడు. పాపం మీద జయాన్ని, ఆత్మఫలాల్లో ఆశా నిగ్రహం, ఆత్మఫలాల్లో ప్రేమ సంతోషం సమాధానం ఆ స్థాయిలోకి మనం వస్తాం. ప్రాముఖ్యంగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఆత్మదేవుని నింపుదల అంటే అరవటము, భాషలు మాట్లాడడం మాత్రమే కాదు కాని ఆత్మదేవుని చేత నింపబడ్డ వారి జీవితం పరిశుద్ధంగా ఉంటారు. దాన్ని పావురు ఆకారం దగ్గర మనం స్టడీ చేసాం, నిష్కళంక జీవితము. రెండవ మాట పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ముద్ర సీల్ వేయబడ్డారు, ముద్రించబడ్డారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలో వాగ్దానం చేయబడ్డ ఆత్మ చేత ముద్రించబడితిరి, సీల్డ్ అన్న మాట రాయబడింది. ముద్రించబడటం అన్న మాట దగ్గర, ఈ ముద్రించబడటం అన్న మాట దగ్గర స్వరూప, నా వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతే అలర్ట్ చేయండి. స్వరూప గాని సోవింది గాని నేను మళ్ళా లైన్ మార్చుకుంటాను, ఆప్షనల్ గా పెట్టుకుంది. రైట్. కాబట్టి ముద్రించబడటం అన్న మాటని మనం వాక్య పేరుగులా చూడగలిగాం. దట్ ఈస్ టోకెన్ అడ్వాన్స్ భయాన్న అడ్వాన్స్ అమౌంట్. ఆత్మదేవుడు మనలోకి రావటం, ఆత్మదేవుడు మనలోకి రావటం అన్న మాటను బైబిల్లో మనం ఎట్లా చూసామంటే ఆయనే మనలోకి వచ్చాడు, మనం దేవుని పిల్లలుగా ముద్రించబడ్డాం, అడ్వాన్స్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. అర్థం ఏంటంటే మనం డిసైడ్ అయ్యాం, మనం చస్తే ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం, ఆయన కలుసుకోబోతున్నాం, అడ్వాన్స్ పొందేసుకున్నాం కాబట్టి లోకం శాశ్వతమైంది కాదు, తాత్కాలికమైంది అన్న విషయం మనకు అర్థమవుతుండగా ఇక లోకం యొక్క ఆశలు, లోకంలో ఉన్న విషయాలు, వారు స్థలాలు కొనుక్కుంటున్నారు, పొలాలు కొనుక్కుంటున్నారు, ఆస్తులు కొనుపెట్టుకుంటున్నారు, నాకు అట్లా కావాలని చెప్పి లోతు భార్యలాగా లోకం వైపు చూడకుండా నేను ముద్రించబడ్డ దానము, నాలో ఆత్మదేవుని అభిషేకం ఉంది, నేను ముద్రించబడ్డాను, నేను ఆయన కలుసుకోబోతా ఉన్నాను, నేను ఆయన వాడును, ఆయన దానను అన్న నిశ్చయత, అన్న నిశ్చయత ఈ ముద్ర అన్న మాట దగ్గర మనం గమనించుకోవాలన్న విషయాన్ని కూడా గత ధ్యానాల్లో చూడగలిగాం. చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి నేను ఈ మాట అంటా, ఒకవేళ మీలో పరిశుద్ధ జీవితం కొద్దిగా ఉంటే చెక్ చేసుకోవాలి, ప్రార్థించాలి, ఆత్మ సహాయం కోరుకోవాలి. రెండవ మాట, మీలో పరలోకానికి నేను ముద్రించబడ్డ దానను, నేను ఆత్మ చేత ముద్రించబడ్డ వాడను, నేను పరలోకం కొరకు సిద్ధపడాలి, త్వరగా వెళ్ళాలి అన్న సిద్ధపాటు, ఆరాటం, ఆశ మీలో లేకుండా ఆయన రాకూడదు, నన్ను పిలవకూడదు, నాకు ఇంకా చాలా పనులున్నాయి, ఇప్పుడిప్పుడే జీవితాన్ని స్టార్ట్ చేశాను, చాలా కోరికలు ఉన్నాయన్న లోక సంబంధమైన మనసు ఉంటే మాత్రం మీరు ముద్రించబడ్డవారా అన్నది ప్రశ్నార్థకమే అని కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అట్లాగే చదివిన ఈ వాక్య భాగంలో ఆత్మదేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మూడు పదాలు వాడారు అక్కడ. అపొస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో ఎట్లా చూస్తున్నామంటే 2వ వచనం, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, విండుతో పోల్చడం మనం చూస్తున్నాం, విండుతో పోల్చబడడం మనం చూస్తున్నాం. 2వ వచనంలో అగ్నిజ్వాలల వంటి నాలుకలు అన్న మాట కూడా మనం చూస్తున్నాం. సో టంగ్స్ చూస్తున్నాం, టంగ్స్ చూస్తున్నాం, అక్కడే అగ్ని జ్వాలలు, ఫైర్, మూడు పోలికలు ఉన్నాయి. ఆత్మదేవుడు ఆ పెంతకోస్త అనుభవంలో వారి మీదకి వచ్చినప్పుడు అక్కడ మనం మూడు విషయాలతో పోల్చడం మనం చూస్తున్నాం. ఒకటి గాలి మనం చూస్తున్నాం, వేగముగా విచ్చు బలమైన గాలి. 2, అగ్నిజ్వాలలు చూస్తున్నాం. 3, నాలుకలు చూస్తున్నాం. సో చాలా ప్రాముఖ్యమైన మాట యోబేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న వాగ్దానం, ఎహెస్కేల్ గ్రంథంలో ఉన్న వాగ్దానం, జకరియా గ్రంథంలో ఉన్న వాగ్దానం, పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఉన్న వాగ్దానాల నెరవేర్పు. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు మీదకి వచ్చినప్పుడు పావురముగా కనబడ్డాడు. అపొస్తల మీదకి వచ్చినప్పుడు పావురముగా కాకుండా ఆయన బలమైన గాలిగా, నాలుగు అగ్ని జ్వాలలుగా, నాలుగులుగా కనబడ్డాడు. అందులో మనం అగ్ని జ్వాలను అర్థం చేసుకోవడానికి కొన్ని వాక్యాలు మనం చదవాలి. లేఖనాలు మనతో ఏం మాట్లాడుతున్నాయంటే, అగ్ని జ్వాలను అన్న మాట వైద్యదేవుడు దహించు అగ్నిగా, ఎబ్రిపత్రిక 12:29 దహించు అగ్నిగా కనబడ్డారు. అట్లాగే దేవుడు తన సేవ కొరకు పిలిచినప్పుడు, తన పని కొరకు నియమించినప్పుడు కూడా వారిని అగ్నిలో ప్రత్యక్ష మీద పిలిచాడు. ఇప్పుడే కాదు, నేను ఎలా అంటా, గబ్రియేలు దేవదూతకి మరియా కనిపించినప్పుడు కూడా ప్రకాశమానమైన వెలుగు. దమస్క మార్గంలో పౌలుకు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు కూడా ప్రకాశమానమైన గొప్ప వెలుగు. అగ్నిస్వరు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు దమస్క మార్గంలో గొప్ప వెలుగుగా కనబడ్డాడు. రూపాంతర పర్వతం మీద ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. కాబట్టి దేవుని ప్రత్యక్షత ఎప్పుడు అగ్నిలో కనబడుతుంది వచ్చింది. కూడా అగ్ని స్వరూపంగా కనబడిన సన్నివేశాలు గ్రంథంలో మనం చూస్తాం. ఎగ్జాంపుల్ కి మోషేని అరణ్యంలో దేవుడు దర్శించినప్పుడు మండలంలో ఆయన దర్శించాడు. అట్లాగే పర్వతం మీద
వందనాలు సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్.
కాబట్టి ఆ షెకీనా గ్లోరీలో ఆయన మోషేకి ఇస్రాయేల్ సమాజానికి ప్రత్యక్షమైనప్పుడు పర్వతం మీద కూడా ఆయన అట్లాగే షెకీనా గ్లోరీలో ప్రత్యక్షమవటం చాలా స్పష్టంగా మనం చూస్తాం. దేవుని దర్శనాలు పాత నిబంధన గ్రంథం అంతట్లోను, కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుడు అగ్ని స్వరూపుడిగా కనబడడం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. చాలా సార్లు పరిశుద్ధాత్మ దేవుని కోసం మాట్లాడుతున్నప్పుడు వచ్చింది, దిగింది అని అదేదో వస్తువును పోల్చి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు, లేదా గాలి కింద అట్లా మాట్లాడతారు. కానీ బైబిల్ గ్రంథం ఆయన అన్న సంబోధన జరిగింది. పైగా బైబిల్ దేవుని యొక్క ముగ్గురు వ్యక్తిత్వాల్లో సెకండ్ పర్సనాలిటీగానే ఆయన ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆయన ప్రత్యక్షమైన అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు. ఈ పెంతకోస్తు దినమందు మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా అగ్నిగానే ప్రత్యక్షమయ్యాడు అన్న మాట దగ్గర పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవత్వాన్ని చాలా స్పష్టంగా ఈ వాక్యాల వెలుగులో నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాలన్నీ చూపించడానికి నేను వెళ్ళట్లేదు, మెయిన్ పాయింట్స్ లోకి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నా. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే లేవీకాండం 9:24 చదవాలి. లేవీకాండము 9:24 చదివితే, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును కొవ్వును కాల్చివేశాను. ప్రజలందరూ అది చూచి కాబట్టి దేవుడు నేను అంగీకరించాను, నేను యాక్సెప్ట్ చేశాను, ఇది నాకు ఆమోదయోగ్యము అని చెప్పడానికి దేవుడు బలిపీఠం మీద వంశన బలి పశువును లేకపోతే దహన బలి ద్రవ్యమును ఆయన అగ్ని ద్వారా దర్శించినట్లుగా ఏలియా బలిపీఠం మీద బలర్పించినప్పుడు కూడా దాన్నే మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడు దేవుడు యొక్క అంగీకారం, దేవుని యొక్క అంగీకారంగా అగ్ని దహించటం, బలిని అగ్ని దహించటాన్ని చూస్తున్నాం. ఒకటే, దేవుడు అగ్ని స్వరూపుడుగా బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. రెండు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు కూడా వెలుగులోను అగ్నిలోనే ప్రత్యక్షమయ్యి తన ప్రజలతో మాట్లాడాడు. మూడు, తనకు ఆమోదయోగ్యము తను అంగీకరించాడు అని చెప్పడానికి అగ్ని చేత దర్శించిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇక మన జీవితానికి దాన్ని అన్వయించుకోవడానికి ప్రాముఖ్యంగా మనం వెళ్తే రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడుతున్న ఆ పద ప్రయోగం మనకు అర్థం కావాలి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో, కాబట్టి ఆ సహోదరులరా, దేవునికి అనుకూలమును ఆ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, ఇటు సేవ మీకు యుక్తమైంది. వినండి మాట, దేవునికి దేవుని ప్రజలు ఎలా ఉండాలి అంటే అర్పణగా ఉండాలి, తమను తాము సజీవ యాగముగా పరిశుద్ధముగా శరీరములను మాట దగ్గర చేతిలో కాల్లో పనిచేయడం కాదు, నాదంతా దైవార్పితం, నేను దేవార్పితం, నా ఆరోగ్యము నా బలము నా శక్తి సర్వాంగము శరీరం అంతా ఆయనకు సమర్పించు. అంటే మీరు సజీవ యాగము, సజీవ యాగము కాబట్టి దేవునికి అంగీకార యోగ్యముగా బలిపీఠం మీద ఉంచబడ్డట్టుగా మనల్ని మనం ఉంచుకోవాలి అన్న విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బోధలు కూడా ఎలా ఉన్నాయంటే మత్తయి సువార్త మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో మారు మనసు నిమిత్తం నేను నీళ్లతో మీకు బాప్తిస్మిస్తున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుడు మోయటకైన నేను పాత్రుడు కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మిస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మిచ్చును. మాట చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మిచ్చును. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని స్వరూపంలో కనపడ్డం, ఆయన బలిని అంగీకరించినట్లుగా విశ్వాసిని అంగీకరించడం, బలిని అంగీకరించినట్లుగా విశ్వాసిని అంగీకరించడం. మనం కయ్యను హేబెల్ అర్పణ కోసం చదువుతాం, ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు, దేవుడు హేబెల్ అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణను అంగీకరించలేదు. అర్పణ అంగీకరించలేదు కాబట్టి అర్థం ఏంటంటే కయ్యను అంగీకరించలేదు, అక్కడ రాయబడ్డ మాట అదే, దేవుడు హేబెలును అతని అర్పణను అంగీకరించాను, కయ్యను అతని అర్పణను అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నమాట, సరే నేలలో మీరు బాప్తీసం తీసుకున్నారు తీసుకోండి, అది మీకు అలవాటే, అది సులువే, అందరికి తెలిసిందే. కానీ యేసుక్రీస్తు ప్రభు బాప్తీసం వ్యూహం మాట్లాడే మాటలు కాని, యేసయ్య మాట్లాడిన మాటలు కాని ఆత్మ బాప్తీసం, దాని ఏమంటాడు, పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. ఆత్మ బాప్తీసం కొరకు ఆయన మాట్లాడడాన్ని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆత్మ బాప్తీస్మాన్ని సూచించేది అగ్ని స్వరూపంలోకి రావడం. ప్రాముఖ్యంగా మనం చదివిన ఈ లేఖన భాగంలో ఎట్లా కనబడుతున్నాడు ఆయన, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా కనబడి వారిలో ఒక్కొక్కడి మీద రాలటం. అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట చూస్తున్నాం, ఒక్కొక్కని మీద ఆయన దిగు వచ్చాడు అన్నప్పుడు మనకు కనబడుతున్న అదృశ్యం ఏంటంటే 3వ వచనం, అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారు కనబడి
ఒక్కొక్కని మీద వాలటం. ఆత్మదేవుని యొక్క అభిషేకం, ఆత్మదేవుని యొక్క అంగీకారం, ఆత్మదేవుని యొక్క ఆమోద ముద్రను మనంగా దీన్ని తీసుకోవాలని జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంతో ఉన్న పరిస్థితులు ఎలాగుంటాయో అర్థం చేసుకోవడానికి ఈ పదాలు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ పదాలు లేఖనాల్లో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఈ మాట చూస్తాం, అట్లాగే ప్రవచనాల్లో ఈ మాట చూస్తాం, రెండు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని చేత అభిషేకించడం లేకపోతే అగ్ని స్వరూపంలోకి రావటం అన్న మాట దగ్గర ఆయన అభిషేకం. రెండవ మాట మనం ఏమర్థం చేసుకోవాలంటే నాలుగవ అధ్యాయం ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. తీర్పు తీర్చు ఆత్మవలనను, దహించు ఆత్మవలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయినప్పుడు. దహించు ఆత్మ వల్ల కల్మషమును కడిగి వేయినప్పుడు. కొత్త నిబంధనలో అగ్నిని పేతురు పత్రికలో ఇట్లాగే మాట్లాడతాడు. అగ్ని వంటి ఈ అగ్ని పరీక్షలు, బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని పరీక్షలు గుండా వెళ్లి శుద్ధ సువర్ణంగా మార్చబడతా ఉంది. అగ్ని వంటి మహాశ్రమలు అన్న మాటలు కూడా మనం చూస్తాం. కాబట్టి ఒకటి, ఆయన అంగీకరించినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధ జీవితంలోకి తీసుకెళ్తాడు. ఖచ్చితంగా పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతంలో కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును. అక్కడ రాయబడుతున్న మాట, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఆయన అంగీకారం, అగ్నిగా కనబడడం దగ్గర బలిపీఠం మీద బలిని ఆయన అంగీకరించినట్లుగానే అప్పగించుకున్న మన జీవితాలను ఆయన అంగీకరించాడు అన్న ఆమోద ముద్రకు సూచనగా అగ్నిగా ప్రత్యక్షమవడాన్ని చూస్తున్నాం. రెండు, ఆయన అంగీకరించినప్పుడు ఖచ్చితంగా, అందుకే మనం అగ్ని చేత దేనైనా కాల్చామంటే బంగారం శుద్ధ సువర్ణం అవుతుంది. ఏ కల్మషమైనా పోవలసిందే. ఆయన పవిత్రీకరిస్తాడు, ఆయన శుద్ధీకరిస్తాడు అన్న విషయానికి సాదృశ్యంగా అగ్ని జ్వాలలతో ఆయన కనబడ్డాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ పోలిక దగ్గర ఒకటి, నా జీవితాన్ని నేను అగ్నికి ఆహుతి చేసుకున్నట్టుగా, బలిపీఠం మీద సమర్పించుకున్నట్టుగా, సర్వాంగ హోమం కింద నీ ఇష్టం ప్రభు మీరు వాడుకోండి అన్నట్టుగా సరెండర్ చేసుకున్నానా, సరెండర్ చేసుకోవాలి అన్న ఆ డిమాండ్ ని ఈ పోలిక తెలియజేస్తా ఉంది. రెండు, దేవుడు నన్ను అభిషేకిస్తే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం నాలో ఉంటే నాలో ఏ కల్మషం, ఏ కలంకము, ఏ పాపము ఉండడానికి వీలేదు. ఆయన ఒప్పింపజేస్తాడు, ఆయన కడుగుతాడు, ఆయన శుద్ధీకరిస్తాడు. ఆ పరిశుద్ధ జీవితాన్ని నేను కలిగి ఉండాలి అన్నది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట. తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. పరిశుద్ధాత్మ దేవుడి కొరకు రాయబడుతున్న మాట, ఆత్మను అర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే బాప్తిస్మి చోహాను కోసం మా చదువుతాం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. మండటం, ప్రకాశించటం అన్న మాట దగ్గర ఇంకా అనేక మందికి అందించటం, రక్షించటం, అందరితో పంచుకోవటం, ఆ చీకట్లో దీపంగా ప్రకాశించటం, అది మనం చేయాల్సిన పనులు. అవి మనం చేయాల్సిన పనులు. అట్లా కాకుండా చాలా సార్లు నేను ఎందుకు ప్రాముఖ్యంగా ఈ విషయాన్ని నొక్కి చెప్పాల్సి వస్తుందంటే, నన్ను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు, అభిషేకించాడు, భాషల వరం ఉంది అన్న మాటలు బాగున్నాయి, కానీ అట్లా ఉంటుంది క్రైస్తవ అభిషేకించబడ్డ జీవితం అలాగే ఉంటుంది అని మాత్రం వాక్యం చెప్పట్లేదు. అలాగ సరిపెట్టుకుంటే వీలు కాదు. నేను బలంగా నమ్ముతానండి, చాలా మంది విశ్వాసులు లోకంలో నుంచి రక్షించబడ్డ తర్వాత సంఘంలోకి గొప్ప వాంఛతో వస్తారు. ఇక నేను లోకం కోసం జీవించను, ఇక నేను ప్రభు కోసమే జీవిస్తాను, ప్రభు ఏం చెప్తే చేస్తాను, కంప్లీట్ గా సరెండర్ అవుతానని చెప్పి వస్తారు. సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘం ఏం నేర్పించిందంటే, ఆదివారం ఆరాధనకు రా, ఖచ్చితంగా ఆదివారం మానకుండా రావాలి, ఒక్క ఆదివారం కూడా మానకుండా రావాలి. ఓహో, ఆదివారం మందిరానికి రావటమే నేను చేయాల్సిన పని. వచ్చిన తర్వాత ఏం చేయాలి? వచ్చిన తర్వాత ఏముంటది? కాముగా కూర్చోవాలి, నిశ్శబ్దంగా కూర్చోవాలి, లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, వాక్యం వినాలి. నాకు తెలియక అడుగుతాను, ఆదివారం ఆరాధనలో మనకేం పని చెప్తున్నారు? మనకేం పని చెప్పట్లా. కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే, గొప్ప ప్యాషన్ తోటి రక్షించబడ్డ తర్వాత ఆ ఉద్రేకంతో ఆ తీవ్రతతోటి దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత ఆ సంఘం ఏం చేయాలో చెప్పకుండా ఆదివారం ఒక గంట రెండు గంటలు వచ్చి కూర్చొని నిలుపు అన్నారంతే. అంతకుమించి ఇంకేం చేస్తున్నాం? ఏమి చేయట్లా. ఇక్కడ ఏమిటి వ్రాయబడుతున్న మాట, ప్రవచించుటను నిర్లక్ష్యం చేస్తే ఆత్మను ఆర్పటం. మీరు చదవండి బైబిల్లో, పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని, పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తి మీదకైనా వస్తే ఆ వ్యక్తి మండకుండా ఉన్నాడా, ప్రకాశించకుండా ఉన్నాడా, మండించకుండా ఉన్నాడా, కాముగా కూర్చున్నాడంటే నో, ఎక్కడా అలా చూడు. స్టెఫన్ జీవితాన్ని తీసుకున్నా, పౌలు జీవితాన్ని తీసుకున్నా, యోహాన్ జీవితాన్ని తీసుకున్నా, ప్రభు అయిన యేసు జీవితాన్ని తీసుకున్నా, చదువుతున్నట్టుగా అపొస్తుల కార్యాల గ్రంథంలో ఆ మేడగదిలోకి వచ్చిన 120 మంది జీవితాలను తీసుకున్నా, ఎలా కనబడుతున్నారు? దేవుని కొరకు మండాలి, దేవుని కొరకు ప్రకాశించాలి. అది కదా వాళ్ళు కనిపిస్తున్న జీవితాలు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు, అగ్ని జ్వాలల్లో కనబడ్డాడు అన్నమాట. దగ్గర నిజంగా మనం ఆయన అంగీకారం పొందుకున్నాం, ఆయన మన అర్పణను మన సమర్పణను మన జీవితాన్ని అంగీకరించాడు, పరిశుద్ధులుగా మార్చాడు. ఇక మార్చి పరిశుద్ధంగా మార్చి మనలో ఉన్న దేవుడు కాముగా కూర్చో నీకేం పని లేదు అందం. ఒకవేళ కాముగా కూర్చొని ఏం పని చేయట్లేదు అర్థమేంటంటే, నువ్వు ఆత్మను ఆర్పేశావు, ఆయన స్వరం వినటం లేదు, నువ్వు భ్రమల్లో ఉన్నావు, మోసంలో ఉన్నావు, అభిషేకం పొందిన జీవితం అట్లా ఉండదు, ఉండకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను కాబట్టి ఆ ఫైర్ మనకు అర్థం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మండించేవాడు, ప్రకాశింపజేసేవాడు, దీపస్తంభాన్ని నిలబెట్టినట్టుగా అలాగే నిలబెడతాడు. ఈ 2వ అధ్యాయంలో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిచర్య ఎలా ఉంది, వాళ్ళ ప్రభావం ఎలా ఉంది, వాళ్ళ వెలుగు ఎలా ఉంది, వాళ్ళ ఆత్మల తీవ్రత ఎలా ఉందంటే చాలా అద్భుతమైన మాటలు చదువుతాం కాముగా లేరు. ఈవెన్ ఎగ్జాంపుల్ కి మనం 6వ అధ్యాయం అపొస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో ఈ 7 పరిచర్ కోసం నిలబెట్టారు. ఆ 7 వారు ఎలాంటి అర్హతను చూసుకున్నారంటే, పరిచర్ చేయడానికి ఆత్మతో నిండుకున్నవారు కావాలి అంటారు. ఆత్మతో నిండుకున్న వారు ఎంపిక చేసుకున్నారు. 5వ వచనం, ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున, అపొస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం, ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని ఉన్నారు. వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకరు, ఆత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడ్డ వారిని దేనికోసం ఏర్పాటు చేసుకున్నారు? భోజనాలు వాళ్ళ దగ్గర భోజనాలు వడ్డించడానికి ఏర్పాటు చేసుకో వడ్డించారు. అక్కడ ఆగిపోరా, కిందకు వచ్చేసరికి స్టెఫన్ మనం పట్టుకోలేకపోతున్నాం. స్టెఫన్ పరిచర్లోకి వెళ్ళిపోయాడు. పదో వచ్చిన మాట్లాడుట ఎంతో త్రగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఎవరో పక్కన కూర్చొని నువ్వు చెయ్యి, నువ్వు చెప్పు, నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడు అని ఎవరి కోసమో బయట నుంచి వచ్చే ఫోర్సుతో చేసేది కాదు. ఆత్మదేవుడు నీలో ఉంటే నువ్వు మండుతావు, నువ్వు ప్రకాశిస్తావు, నువ్వు వెలుగుతావు. నీలో ఉన్న ఆత్మను నువ్వు ఆర్పకుండా ఉంటావు. అగ్నిజ్వాలు మనం చూస్తాం, బలమైన గాలి విండుతో పోల్చడం కూడా లేఖనంలో చూస్తున్నాం. బలమైన గాలిగా కనబడడం మనం చూస్తున్నాం. అర్థం చేసుకుందాం, పరిశుద్ధాత్మ దేవుడు గాలిలా కనబడడం ఏంటి, గాలిలా కనబడడం ఏంటి అన్న మాట దగ్గర అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, చాలా వాక్యాలు ఉన్నాయి, కీలకమైన వాక్యాలు ఉన్నాయి. అవి మనకు అర్థం కావాలి. ఇరవై రెండు వచనానికి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అంటాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందటం అంటే ఓదటం. మధురాధ్యాయము
సార్, వందనాలు సార్. వాయిస్ కట్ అవుతుంది సార్.
స్థలముల పైన అల్లాడుచుండెను అన్నమాట దగ్గర వావరి. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నాడు అన్నమాట దగ్గర పర్యవేక్షిస్తున్నాడు, సమీక్షిస్తున్నాడు అన్న ఆ భావన మనకు అర్థం కావాలి. దాన్ని ఆయన మూవ్ అవుతున్నాడు. గాడ్ వాజ్ మూవింగ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ వాటర్స్. ఇది ట్రాన్స్లేషన్స్ లో ఉన్నమాట. గాడ్ వాజ్ మూవింగ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ వాటర్స్. ఆయన గాలి కింద బలమైన గాలి కింద ఆ రూమ్ లోకి రావటం, యేసుక్రీస్తు ప్రభు ఊది ఆత్మను పొందండి అనటం, ఆది కాండంలో అల్లాడుచున్నాడు అన్న మాటల దగ్గర ఎంత బలమైన మాట మీకు మనకు అర్థం కావాలి. రెండవ అధ్యాయంలో కూడా ఒక మాట చూస్తాం. ఆది కాండము రెండవ అధ్యాయం ఏడవ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటుతో నరు నిర్మించి వాడి నాసికా రంధ్రములోకి జీవవాయువును ఊదగా, నరుడు జీవాత్మాయ. ఆయన మట్టి దేహాన్ని మనిషిగా సజీవుడిగా నిలబెట్టడం మనం చూస్తున్నాం. ఆత్మ మానవ దేహంలోకి వెళ్లిన తర్వాత మానవ దేహం మనిషిగా నిలబడడం మనం చూస్తున్నాం. ఎహెస్కేల్ గ్రంథంలో ఆ లోయలో ఎందుకు ఎన్నికల్లోనికి నరపుత్రుడా, నువ్వు ప్రవచన వ్యక్తి, జీవాత్మ వచ్చినట్టుగా నువ్వు ప్రవచించు అని గానీ ఆ ఎండిని ఎముకలు గొప్ప సైన్యముగా నిలబడడం ఎహెస్కేల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అర్థం ఏంటంటే ఆయన గాలి, ఆయన జీవాత్మ గాలి కింద, బలమైన గాలి కింద రావటం అన్న మాట దగ్గర క్రియేషన్ లో ఆ పాట మనం చూస్తున్నాం. ఎంటైర్ క్రియేషన్ లో ఆయన చేస్తున్న పనిగా దాన్ని చూస్తున్నాం. మ్యాన్ మేకింగ్ లో, మనిషిని సృష్టించడంలో కూడా ఆయన పాత్ర మనం చూస్తా ఉన్నాం. దాన్ని యోగు భక్తుడు యోగు గ్రంథం 33వ అధ్యాయంలో ఇలా అంటాడు. యోగు గ్రంథం 33వ అధ్యాయం 4వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించాను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చాను. ఆయన నన్ను సృజించాడు. సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఆయన మూవ్ అవుతున్నాడు అని రాయబడింది. మానవ నిర్మాణంలో పరిశుద్ధాత్మ పాత్ర ఆయన జీవాత్మగా మనిషిలోకి వచ్చాడు అన్న మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినమందు మేడ గదిలో వాళ్ళకి వచ్చిన తర్వాత ఏమైంది? ఎండు నెముకలు సైన్యముగా మారినట్లుగా పేతురు పిరుకోడు. ఆడపిల్ల దగ్గర కూడా యేసుక్రీస్తు ప్రభు పేరు ఒప్పుకోవడానికి భయపడుతున్నవాడు. తోమా గొప్ప అవిశ్వాసి, గొప్ప అవిశ్వాసి. వాళ్ళ లోపాలు ఉన్నాయంటే ఉన్నాయి, వాళ్ళ లోపాలు ఉన్నాయంటే ఉన్నాయి. లోపాలన్నీ మరి ఎట్లా సమసిపోయాయి? ఎండిన ఎముకలు గొప్ప సైన్యం అయినట్లుగా ఆత్మదేవుడు బలహీనను బలపరిచి బలమైన సైన్యముగా నిలబెట్టి వాడుకున్నాడు అన్న ఆ సత్యాలు బలమైన గాలి అన్న మాట దగ్గర మనకి అర్థం కావాలి. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకుందాం ఆయన ఏం చెప్పడానికి ఇష్టపడతాడో మనకు అర్థం కావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వచనంలో మనం చూస్తున్నమాట, మీరు దేవుని ఆలయమే ఉన్నారు. మనం దేవాలయాలు మాట. ఎందుకు? దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. ఎందుకు వచ్చేసరికి ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయడు. దేవుని ఆలయం పరిశుద్ధమైంది, మీరు ఆలయం, మీరు దేవుని ఆలయం. కారణం, ఆయన మీలో నివసిస్తున్నాడు. రక్షించబడ్డ విశ్వాసులు, ఆయన పాత్ర సృష్టిలో ఉంది. ఆయన ఆత్మదేవుని యొక్క పాత్ర ఆది మానవుడు, లేకపోతే తొలి మానవుడు ఆదాము నిర్మాణంలో ఉంది. ఆయన పాత్ర యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు నికోదేముతో మాట్లాడతాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఒకడు ఆత్మ మూలంగా జన్మించాడు. అదేంటి ప్రభు, అమ్మ కడుపులోకి వెళ్ళి మళ్ళా జన్మిస్తానా? కాదు, ఆత్మ మూలంగా జన్మించాడు. గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడికి వీస్తుందో తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు అలాగే అంటే పరిశుద్ధాత్మ బలమైన ఆశక్తి చేత జన్మించడం, నూతన జన్మ అనుభవానికి సాదృశ్యముగా ఊపిరి, బలమైన గాలి, శ్వాసము అన్న పదాలు లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా అనిపిస్తుంది చాలాసార్లు. ఈ మనిషి మారుతాడా? ఈ గ్రామంలో ఏమైనా చేయగలమా? ఈ ప్రజల మధ్య ఏమైనా చేయగలమా? ఎగ్జాంపుల్, మన పరిచయలోనే ఈ సాయంత్రం మనం డిఆర్డిఏ అన్నమైన ప్రారంభించుకుంటున్నాం. అందరంతే, డిఆర్డిఏ వాళ్ళు కూడా అంతే. అన్నమయ్య విషయంలో పెద్ద వేదన ఉంది. ఏంటి ఆ వేదన అంటే, అన్ని జిల్లాలు అయిపోయి అన్నమయ్య వెళ్ళిపోయాయి. అప్పటికే నేను వెళ్ళాను, కడప వాళ్ళని వెళ్ళమన్నాం, వాళ్ళని తీసుకొని వెళ్ళాను, తర్వాత వెళ్ళమన్నాం, అయిపోయింది. మనం ప్రార్థన చేస్తున్నాం. రీసెంట్ గా వాళ్ళు అన్నారు, అన్నమయ్యలో డిఆర్డిఏ స్టార్ట్ చేస్తాం. అన్నమయ్యలో పోలీస్ సహవాసమే లేదు, అన్నమయ్యలో డిఆర్డిఏ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఆయనకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా? అందుకే నేనేమంటానంటే, సొంత శక్తితోటి, సొంత బలంతోటి, సొంత జ్ఞానంతోటి మనం చేస్తే ఏమి కదలికి రాదు. ఒకవేళ వస్తే చూసి అమ్మాయి అది ఎవరు పనికి వస్తుంది, ఆ డ్రాప్ ఎవరు తాగడానికి పనికి వస్తుంది, ఎవరు వాడకానికి పనికి వస్తుంది? చేస్తున్నావా? చేస్తున్నాం. ఎంత నీటి చుక్క అంత. అదేంటి నీటి చుక్క? అవును, సొంత ఎముకలలో ఏనో గొప్ప సైన్యముగా మార్చిన ఆత్మదేవుడు, మేడగదిలో బలహీనులను బలవంతులుగా మార్చిన ఆత్మదేవుడు, పాపపు జీవితాన్ని దర్శించి పరిశుద్ధుడిగా మార్చే దేవుడు, ఆయన ఆత్మరూపిగా లేకపోతే విందిగా గాలిగా ఊపిరిగా ఎముకలను బ్రతికింపచేసే శక్తి, తిరిగి జన్మించిన అనుభవంలోకి నడిపించే శక్తి, మట్టి ముద్దను మనిషిగా నిలబెట్టిన శక్తి, యోగు మాటలు, అసర్వోన్నతుని యొక్క శ్వాస, ఆయన ఊపిరి నాకు జీవమిచ్చింది. కాబట్టి ఆయన మనలోకి వస్తాడా? మనం గొప్ప ఆయన మన ద్వారా ఎవరిలోకైనా వెళ్తాడా? వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చూడగలుగుతాం. రెండవ పోలిక విండ్ అన్న మాట దగ్గర కూడా ఆత్మదేవుడు ఎలా పనిచేస్తాడో, ఎలాగ బ్రతికింప చేస్తాడో చూస్తున్నాం. ఫైర్ అన్న మాట దగ్గర అంగీకరించటం, పరిశుద్ధపరచటం, ప్రకాశింప చేయటం అన్న మాటలు కూడా ఊహించడానికి ఇష్టపడతా ఉన్నా. ఇంకెలా కనిపించాడు ఆయన? అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా, నాలుకలుగా కనబడడం, నాలుకలుగా కనబడడం అన్న మాట దగ్గర కూడా దాన్ని మనం ఏమంటామంటే వారి భాషల్లో మాట్లాడారు, నాలుకలుగా కనబడ్డాడు, వాళ్ళ భాషలో మాట్లాడారు. కొంత వివాదం ఉన్నప్పటికీ ఏది వివాదం కాదు, వాక్యంలో రాయబడ్డది లిటరల్ గా తీసుకోవాల్సింది అంతే. అయితే ఇక్కడ మనకేం కనిపిస్తుంది, అపోస్తలుల కార్యాల 2వ అధ్యాయంలో వాళ్ళు మాట్లాడిన భాష వేరువేరు ప్రాంతాల నుంచి యెరూషలేముకి వచ్చిన వారందరికీ అర్థమైంది. వారు మాట్లాడే భాష మాట్లాడిన ప్రతిసారి అర్థమవుతుందా అంటే, పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దేవదూతల భాషలు మనకి ఎట్లా అర్థమవుతాయి? అర్థం కావు. అయితే అర్థమయ్యే భాషలో మాట్లాడితే వినేవాడికి ప్రయోజనం, మాట్లాడుకుని ఆరాధిస్తున్న వాడికి ప్రయోజనం, నా ఆత్మ తెప్పరిల్లుతుంది. చాలా విషయాలు మొదలు కొరింది 13వ అధ్యాయంలో పౌలు ప్రస్తావనలోకి తీసుకొస్తారు. అయితే నేను ప్రాముఖ్యంగా ఇక్కడ చెప్పడానికి ఇష్టపడుతున్నమాట అంటే, నువ్వు ఆ నాలుక అంటే మాట్లాడాం కదా, దేవుడు ఆత్మదేవుని మనకిచ్చి ఏం చేయాలను, ఏం చెప్పాలనుకుంటున్నాడు చాలా స్పష్టంగా మొదటి అధ్యాయంలో ఆయన ఉద్దేశాన్ని మాట్లాడాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమంతల వరకు నాకు సాక్షులు. సాక్షి చాలా ప్రాముఖ్యంగా చేయాల్సిన పని చెప్పటం, ఆయన చెప్పటం, ఆయన పరిచయం చేయటం, సువార్త చేస్తావా, బోధ చేస్తావా, ఏదైనా సరే ఆయన్ని చెప్పటం. నాలుకలు మనం ఆయన ప్రకటించాలి, ఆయన గురించి తెలియజేయాలి, ఆయన్ని మనం చూస్తున్నాం. సరే, మేడగదిలో వీళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు, భాషలతో మాట్లాడుతూ ఉంటే వినేవాళ్ళకి ఏమర్థమైంది? ఎంత బాగుంటుందో. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 8, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడుట మనం వినుచున్నాము, వారి భాషలో మాట్లాడు. మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యాలు వివరించుట వినుచున్నామని చెప్పుకుని దేవుని గొప్ప కార్యాలు వివరించటం. ఒకసారి రీసెంట్ ఒక ఆయన అన్నాడు, స్త్రీల సహవాసానికి ఎట్టాం గాని, వదిలేని పేరు చెప్పండి, స్త్రీల సహవాసానికి ఎట్టాం గాని వీళ్ళు బానే మాట్లాడుకుంటున్నారు, నెంబర్లు తీసుకుంటున్నారు, కానీ ఏం మాట్లాడుతున్నారు? దేవుడి మాటలు మాట్లాడుకోవట్లా, ముసలమ్మ మాటలు, దాని ఏమంటారు, అమ్మలక్కల మాటలు మాట్లాడుకుంటున్నారు. ఊరికి వాళ్ళ ఫ్యామిలీ గొడవలు, వీళ్ళ ఫ్యామిలీ గొడవలు, వాళ్ళు అలాగంట, వీళ్ళు అలాగంట. ఆత్మదేవుని అభిషేకం పొందుకున్న వారు మాట్లాడే మాటలు అవి కావు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తినిచ్చింది, వాక్శక్తినిచ్చింది, దానికోసం కాదు. నేను ఎరుగుతున్నాను SFJ సహవాసంలో చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నారు. నిన్న మిషన్ వెంటనే 40 మంది రంగంలోకి వచ్చి ప్రార్థన చేశారు, సిద్ధపాటి ప్రార్థన పెడుతున్నారు. వెళ్ళి ఆరాధన చాలా సార్లు సిస్టర్స్ ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది, వెంటనే అన్మ్యూట్ అయి ప్రార్థన చేస్తామంట. నిజమే, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని కార్యాలు వివరించడం కొరకు, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వడం కొరకు, ఆయన ప్రకటించడం కొరకు వాడు, ఆయన ప్రకటించడం కొరకు వాడు. అది ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకిచ్చే భాషల వరం యొక్క ఉద్దేశం, అది పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించడం వెనకాల ఉద్దేశం. అది చాలా సార్లు అనుకోగలనండి, నాకు స్టేజ్ ఫియర్ చాలా భయం, స్టేజ్ ఫియర్ చాలా భయం, రెండు నాకు కొద్దిపాటి నట్టి కూడా. దేవుడు ఎట్లాగా స్టేజ్ ఫియర్ తీసేసాడో తెలియదు, ఎట్లా మాట్లాడగలుగుతుందనో కూడా తెలియదు. ఇంకా మాట చెప్పగలను, కంప్లీట్ గా నేను చదువుకుంది తెలుగు మీడియం ఎడ్యుకేషన్, తెలుగు మీడియం ఎడ్యుకేషన్, ఆ ఇంగ్లీష్ చాలా కష్టం. ఈరోజు అవసరాన్ని బట్టి ఇంగ్లీష్ మెటీరియల్ స్టడీ చేస్తా ఉన్నా. ఆల్మోస్ట్ ఆల్ నా వర్తమానాలన్నీ కూడా ఇంగ్లీష్ మెటీరియల్ చదివే, నేను బెస్ట్ రైటర్స్ ఉన్నారు వాళ్ళ పుస్తకాలు చదివే రాసుకుంటా ఉన్నారు. ఈవెన్ ఈ బిల్ కోర్స్ అంతా మాస్టర్ డిగ్రీ ఇంగ్లీష్ లో చేసేదే, ఎస్ఎఫ్జి ప్రజెంటేషన్ ఇవ్వాలన్నప్పుడు ఇంగ్లీష్ లోనే ప్రజెంటేషన్, ఇంగ్లీష్ లోనే వర్తమానం చెప్పారు. మన మహారాష్ట్ర వెళ్ళినప్పుడు మహారాష్ట్ర గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్ లో మాట్లాడాను, నాకు భలే ఆశ్చర్యం, నేనెట్లాగా ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతున్నాను, నేనెట్లాగా ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతా ఉన్నాను, నేనెట్లాగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను, నేనెట్లాగంటే ఆయన అభిషేకం మనకిచ్చే ప్రకటించే దానిగా ప్రకటించేవాడిగా నిలబెట్టడం కొరకు, నిలబెట్టడం కొరకు మన మాట. అందుకే అగ్ని 4 అగ్ని అన్నాడు యాకోబు పత్రికలో, తగలబెట్టేస్తుంది, నాశనం చేస్తుంది, కొంపలు కూలుస్తుంది, కాపురాలు పాడు చేస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలగా కనబడి 4గా కనబడి మన మీదకి వచ్చింది నిలబెట్టడానికి, మారు మనసులోకి నడిపించడానికి, ఆయన కొరకు సాక్షులుగా ఉండడానికి, సత్యానికి సాక్షులుగా ఉండడానికి ఆయన మనకు అభిషేకాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం అసెన్షియల్, చాలా అవసరం. ఇదే ఇవన్నీ ఈ అనుభవం నాలో లేవు బ్రదర్ అన్నది నీ అనుభవం అయితే దేవుడి సంవత్సరం మనకు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను అభిషేకిస్తాను. అప్పుడప్పుడు వాడబడుతున్నాం మంచిదే, అప్పుడప్పుడు వాడబడుతున్నాం మంచిదే, ఇవన్నీ చెక్ చేసుకుందాం, ఇవన్నీ చెక్ చేసుకుందాం. నేను ఆశపడేది ఏంటంటే దేవుడు ఎస్ఎఫ్జేలో ఒక్కొక్కరిని బలమైన సాధనాలుగా ఎస్ఎఫ్జే పరిచర్య ఈరోజు మన అందరికీ నచ్చింది, బాగుంది, చాలా బాగా జరుగుతుంది. అట్లాగే అందరూ నిలబడి అందరూ పరిచర్య చేయడం ప్రారంభిస్తే ఇంకా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎస్ఎఫ్జే పరిచర్యను ప్రారంభించుకొని గొప్ప పరిచర్ చేయగలగాలి. ముగిస్తున్నా. లూకాసు వార్త 24:48-49 వచనాల్లో మనం చదివితే ప్రభు అంటున్నారు 47 మాట్లాడతాడు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణయు ప్రకటింపబడును. యెరూషలేము మొదలుకొని సమస్త జన్మలలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడిన రాయబడినది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండేది. పైనుండి శక్తిని పొందుకున్నప్పుడు సమస్త జన్మలలో ఆయన నామన మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడాలంట. 4లుగా విభాగింపబడి ఆయన కనబడింది, మన 4లను వాడుకోవడానికి, మన నోటిని వాడుకోవడానికి, ఆయన మహిమ కోసం వాడుకోవడానికి, అనేకుల రక్షణ కొరకు వాడుకోవడానికి. ఆత్మదేవుడు అగ్నిజ్వాలగా కనబడుతున్నాడు, ఆత్మదేవుడు
బలమైన గాలిగా కనబడుతున్నాడు. ఆత్మదేవుడు అగ్ని నాలుకలుగా కనబడతా ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను అనేక మంది చనిపోయిన వారిని ఎండి నియమకులు సజీవులుగా మార్చడానికి, అనేకుల మంది ముందు ఆయన కొరకు సాక్షిగా నిలబడడం కొరకు, అనేక మందిని ఆయన ఆమోదముద్ర పొందిన అర్పణగా తీసుకురావడానికి ఇష్టపడుతూ తన ఆత్మను వాగ్దానం చేశాడు. ఆత్మ జీవుని యొక్క నింపుదల అనుభవంలోకి వద్దాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతాం. అటు కృపా ప్రభు మనందరికి అనుగ్రహించిన గారు.